ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమ శ్రోతలకు శుభాభివందనాలతో స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం గురించి రైతుల సంభాషణలో తెలుసుకుందాం.
ఏం గంగమ్మ, బాగున్నావా? నువ్వు పట్నం పోతున్నావని యాదమ్మ చెప్పింది నిజమేనా? పట్నం పోతున్నావా?
హా, అవును రాములమ్మ.
అయ్యో, ఎందుకు గంగమ్మ? మన ఊరు వదిలి పట్నం ఎందుకు పోతున్నావు?
ఏం చెప్పమంటావు రాములమ్మ, డబ్బు లేక ఇల్లు గడుస్తలేదు, దీనికి తోడు అప్పులు పెరిగినాయి. అందుకే పట్నం పోయి కూలి పని చేసుకుందామని పోతున్నా.
అయ్యో, ఏంది గంగమ్మ అట్లంటావు? నీకు భూమి ఉండనే ఉండే, పోయిన ఏడాది పంట వేసినావు కదా, మరి ధాన్యం చేస్తావు?
హా, ఏం భూమో ఏం పంటనో రాములమ్మ, ఆ వానలు పడతనే లేవాయే, దానికేమో పురుగు రాబట్టే, దిగుబడి ఏం రాకపోయే, అందుకే వ్యవసాయం వదిలి కూలి పని కోసం పట్నం పోతున్నా.
అవునా గంగమ్మ, ప్రకృతిని అందరం కలిసి బాధ పెడుతున్నాం, కానీ ప్రకృతి బాధపడినప్పుడు మాత్రం ఎక్కువగా నష్టపోయేది ఒక రైతు మాత్రమే.
అవును రాములమ్మ, మనకే అనే నష్టాలు కష్టాలు.
గంగమ్మ, మొన్న జరిగిన రైతు సదస్సులో సమగ్ర వ్యవసాయం గురించి చెప్పిండ్రు కదా, దానివల్ల రైతులకు బాగా లాభాలు వస్తున్నాయంట.
అయ్యో, గదేంది రాములమ్మ, నాకు తెలియకపాయే, జర వివరించి చెప్పరాదే.
నాకు కూడా తెలియదు, అది అడుగుదామని వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గరకు పోయేటయానికి యాదమ్మ నీ ముచ్చట చెప్పింది, అందుకే నీ దగ్గరకు వచ్చిన.
అదిగో రాములమ్మ, మాటల్లోనే మేడం వాళ్ళు వస్తున్నారు.
నమస్తే మేడం.
నమస్తే నమస్తే, ఎట్లున్నారు?
ఎందుకు అయోమయంగా ఉన్నారు?
ఆ మేడం, గంగమ్మ లాభాలు రావట్లే అని వ్యవసాయం వదిలి పట్నం పోతుందంట మేడం.
నిజమేనా గంగమ్మ రాములమ్మ చెప్పేది?
అవును మేడం.
గంగమ్మ, కొంతమంది రైతులు ఒకే ఒక వాణిజ్య పంట సాగు చేస్తూ నష్టపోతున్నారు.
గా వాణిజ్యం అంటే ఏంది మేడం?
ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలనే వాణిజ్య పంటలు అంటారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారాయి, వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు, కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే వ్యవసాయాన్ని చేపట్టాలి. ఇప్పుడు అందరూ సమగ్ర వ్యవసాయం చేస్తూ ఉన్న భూముల్లోనే రెండింతల ఆదాయం పొందుతున్నారు కదా.
అవును గంగమ్మ, ఒకే రకం పంట సాగు చేసే రైతులతో పోలిస్తే సమగ్ర వ్యవసాయం చేసే రైతుల ఆదాయం ఖచ్చితంగా రెండింతలు ఎక్కువగా ఉంటుంది.
గా సమగ్ర వ్యవసాయం అంటారు, రెండింతల ఆదాయం అంటారు, ఏం సంజాయితలే మేడం?
అదే గంగమ్మ చెప్తా విను. పంటలు సాగు చేయడం, పాడి పశువులను నిర్వహించడం, కోళ్ల పెంపకం, తేనెటీగలు చేపట్టడం, గొర్రెల పెంపకం చేపట్టడం, మల్బరీ సాగు చేపట్టడం, ఇవన్నీ కూడా వ్యవసాయంలో రైతులు విడివిడిగా చేస్తున్న కార్యక్రమాలు. సమగ్ర వ్యవసాయం అనగా వీటన్నిటి కలయికతో మిశ్రమంగా చేపట్టడం, అందుకే దీన్ని మిశ్రమ వ్యవసాయం అని కూడా అంటారు గంగమ్మ.
మేడం గారు, మేం చేస్తున్న దానికి దీనికి ఏంటి తేడా? దీన్ని ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఏంటి మేడం గారు?
పంటల సాగు విషయంలో రైతులు రకరకాల వాణిజ్య పంటలు సాగు చేసిన ప్పటికీ కూడా చిన్న సన్నకారు రైతులకు ఒక హెక్టార్ భూమి అందుబాటులో ఉంది.
అవునా మేడం?
రాములమ్మ, ఈ హెక్టార్ భూమిలో రెండు పంటలు సాగు చేసినప్పటికీ కూడా ఆదాయం 1,60,000 మించి ఉండట్లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అది గిట్టుబాటు లేని వ్యవసాయం కింద కనిపిస్తుంది. కాబట్టి వీటికి తోడుగా అదనంగా పాడి పశువులు కాని గొర్రెల పెంపకం కాని కలిపి చేపట్టితే ఆదాయం ఎక్కువగా వస్తుంది.
మేడం గారు, ఇవన్నీ చేయాలంటే చాలా పైసలు కావాలి, తెస్తాం.
అదేం కాదే, ఆదాయం పెరగడం కాకుండా వ్యవసాయంలో నిరంతరంగా పని దొరకడం గాని ఎరువులు లభించడం వల్ల ఒక 4-5 సంవత్సరాల కాల వ్యవధిలో ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, అలాగే నేల సుస్థిరత, నేల సారవంతాన్ని కూడా కాపాడుకోవచ్చు.
వానలు లేకపోతే దీన్ని ఎట్లా చేయాలి మేడం?
గంగమ్మ, వర్షం మీద ఆధారపడే నువ్వు చిన్న జీవాలను, ముఖ్యంగా గొర్రెలను గాని మేకలను గాని కోళ్లను గాని పెంచుకుంటే ఆదాయం బాగా ఉంటుంది.
మరి మేడం, గొర్రెలకు మేకలకు మేత యాడ్ నుండి తెస్తాం?
రాములమ్మ, ఈ గొర్రెలకు మేకలకు ఏ పంటలు వేస్తే సరిపడా పశుగ్రాసం దొరుకుతుందని ఒక ప్రణాళిక చేసుకుని దాని ప్రకారం నువ్వు ఆ పంటలు సాగు చేసుకోవాలి.
మేడం, మరి వాటికి మేత ఏ రకంగా ఇయ్యాలి?
పశువులకు మేతను సైలేజ్ పద్ధతిలో రుచికరంగా చేసివేయాలి గంగమ్మ. అలా ఈ గొర్రెనన్నిటినీ మేపుకున్నట్లయితే వీటి ద్వారా వచ్చే ఆదాయం పంటల ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది.
గదేందో సైలేజ్ అంటారు మేడం, ఏంది మేడం?
బహువార్షిక గల గ్రాసాన్ని కుళ్లిపోకుండా నిల్వ చేయడాన్నే సైలేజ్ అంటారు. దీనిని పశువుల దానాగా వినియోగించుకోవచ్చు.
మేడం, మరి బోరుబావుల కింద ఈ సమగ్ర వ్యవసాయాన్ని ఎట్లా చేయాలి?
మంచి ప్రశ్న వేశావు రాములమ్మ. బోరుబావుల కింద అయితే ఇక్కడ నీళ్లు అందుబాటులో ఉంటాయి, కాబట్టి సాగు పద్ధతిని మనకు అనుకూలంగా చేపట్టే అవకాశం ఉంది. ముందు ఎంత విస్తీర్ణంలో ఈ పశుగ్రాసాలు వేయాలో నిర్ణయించుకుని సాగు చేసుకోవాలి. సూపర్ నేపియర్ హెడ్జ్ లూసన్ ని పొలంలో వేసుకుంటే కావాల్సిన పాడి పశువులని గొర్రెలని పెంచుకోవచ్చు. అలాగే వాటి ఆదాయం 2 లక్షలకు పైగా ఉంటుంది.
సూపర్ నేపియర్ హెడ్జ్ లూసన్ అంటే ఏంది మేడం?
సంవత్సరం పొడవునా పశువుల మేత దొరికే గడ్డి గ్రాసం అది. హెడ్జ్ లూసన్ అంటే పప్పు దినుసుల జాతికి చెందినటువంటి పశువుల మేత. దీంట్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి.
మేడం మరి ఏం పంటలు ఎంత శాతం వేయాలి?
చెప్తా విను రాములమ్మ. సాధారణంగా 70-80% భూమిలో ఆహార పదార్థాలు వేసుకుని మిగిలిన విస్తీర్ణంలో అనుబంధ రంగాలను ఎంచుకోవాలి.
మరి మేడం నాకున్న 3 ఎకరాలలో ఈ సమగ్ర విధానాన్ని ఎట్లా చేయాలి?
నీ 3 ఎకరాల్లో వరి సాగు, కూరగాయలు పండించడం, పాడి పశువులు మరియు కోళ్లు గొర్రెల పెంపకాన్ని నిర్వహించాలి. ఇలా చేస్తే చిన్న సన్నకారు రైతు విలాసవంతంగా బ్రతకపోవచ్చు గాని ఎవరికీ చేయి చాచకుండా సౌకర్యవంతంగా బ్రతుకుతాడు.
మేడం మరి గిట్ల చేస్తే ఎంత లాభం వస్తుంది?
పంటల సాగు, పెసర, కంది, రాగి, వేరుశెనగ, వరి, మొక్కజొన్న, పశుగ్రాసాలు అంటే కో 4, కో 5, లూసన్ గడ్డి మరియు కూరగాయలు, ఇవన్నీ 6 ఎకరాల్లో వేసుకుంటే వాటి నుండి 50,000 వరకు నికర ఆదాయం, జామ తోట నుండి 10,000 వరకు నికర ఆదాయం సంవత్సరానికి పొందవచ్చు.
చేన్ల గురించి చెప్పినారు కదా, మరి పశువులు అంటే ఎన్ని పైసలు వస్తాయి మేడం?
పాడి పశువులు మేలు జాతి 3 ముర్రా బర్రెల నుండి 115,000 నికర ఆదాయం, మేకలు లోకల్ 4 ఆడ 1 మగ పెంపకం నుండి 16,000 నికర ఆదాయం, పెరటి కోళ్లు అంటే 30 వనరాజ లేదా గిరిరాజ లేదా గ్రామప్రియ వాటి నుండి 8,000 నికర ఆదాయం, వీటితో పాటు కౌసుపిట్టలు లేదా కుందేళ్లు వంటి వాటి పెంపకం చేపడితే 50,000 నుండి 60,000 వరకు నికర ఆదాయం వస్తుంది. అంటే మొత్తం మీద సంవత్సరానికి సుమారుగా 2,00,000 నుండి 2,30,000 వరకు నికర ఆదాయం పొందవచ్చు.
మరి అమ్మగారు చేనులను పశువులను ఒకేసారి ఎట్లా చూసుకుంటారు?
అవును గంగమ్మ, ఈ సమగ్ర వ్యవసాయం యొక్క గొప్పతనమే అది. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు లేదా వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా లేదా పెట్టుబడులుగా ఉపయోగపడతాయి.
అంటే ఏంది మేడం?
పశువులకు మేతగా ఉపయోగపడని పంటల వ్యర్థాలను కాల్చివేయకుండా కంపోస్ట్ గా లేదా వానపాముల ఎరువుగా మార్చుకుని పంటలకు వేసుకున్నట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా సారాన్ని కాపాడుకోవచ్చు.
అమ్మా మరి చెలక నేలల్లో కూడా ఈ విధానాన్ని చేసుకోవచ్చా?
మంచి ప్రశ్న వేశావే గంగమ్మ. చెలక నేలల్లో 1 ఎకరా పొలంలో జొన్న కందులు, 1 ఎకరాలో వేరుశెనగ, 1/2 ఎకరంలో రాగులు, 1/2 ఎకరంలో ఆముదం సాగు చేసుకుంటే వాటి విత్తనంతో పాటు సగటున 10 టన్నుల జొన్న చొప్ప, 4 టన్నుల వేరుశెనగ మొదళ్ళు, 4 టన్నుల కంది పొట్టు, 3 టన్నుల ఆముదం అవశేషాలు ఉత్పత్తి అవుతాయి.
ఈ విధంగా చేస్తే ఎన్ని పైసలు వస్తాయి అమ్మగారు?
ఈ విధంగా 3 ఎకరాలలో సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే సంవత్సరానికి పంటల నుండి 1,30,000 నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
మరి పశువుల నుండి ఎన్ని పైసలు వస్తాయి అమ్మగారు?
ఆ గంగమ్మ, ఆ విషయమే చెప్తా విను. పాడి పశువుల నుంచి 10,000 నికర ఆదాయం మరియు మేకల పెంపకం నుండి 16,000 నికర ఆదాయం, 30 పెరటి కోళ్ల నుండి 9,000 నికర ఆదాయం పొందవచ్చు.
ఆ అంతేకాదు గంగమ్మ, పశుపోషణ వల్ల పాలతో పాటు నాణ్యమైన సేంద్రియ ఎరువు లభిస్తుంది, అందువల్ల రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పశువుల పేడ నుండి గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి గృహ అవసరాలకు వాడుకోవచ్చు. మిగిలిన వ్యర్థం మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.
అవునా మేడం?
గా వర్మి కంపోస్ట్ అంటే ఏంది మేడం?
వానపాములు విసర్జించే పదార్థాన్ని వర్మి కంపోస్ట్ అంటారు.
మేడం ఈ సౌడు భూముల్లో లోతట్టు ప్రాంతంలో వరి సాగు తప్ప మరో పంట వేయడానికి వీలు లేకుండా ఉంది. ఈ వాతావరణం చేయబట్టి మస్తు నష్టాలు వస్తున్నాయి. దీనికి ఏం చేయమంటారు మేడం?
సౌడు ప్రాంతాలు, నీరు ఎక్కువగా ఉండే దిగువ భూముల్లో వరి చేను చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచుతూ గట్లపై కూరగాయలు సాగు చేస్తూ పళ్ళ మొక్కల సాగు ద్వారా ఆదాయం 2-3 రెట్లు పెంచుకునే వీలుంది.
గట్లనా మేడం? ఇది అర్థం కాలేదు, జర చెప్పండి మేడం.
నేను చెప్తా గంగమ్మ, కరీంనగర్ జిల్లాకి చెందిన రామిరెడ్డి ఈ విధంగా చేశాడు. మాగాణి చేను చుట్టూ 3 మీటర్ల కందకం 3 మీటర్ల వెదల్పుతో పెద్ద గట్టు వేశాడు. కందకంలో చేపలని పెంచుతున్నాడు. గట్లపై కూరగాయలు, అరటి, బొప్పాయి, అనాస వంటి పండ్ల మొక్కలు వేసుకున్నాడు. మొత్తం 2 ఎకరాల 7 సెంట్ల విస్తీర్ణం ఉన్న ఈ చేనులో గట్లు, కందకం పోను 1 ఎకరా 20 సెంట్ల భూమిలో పంటలు వేసుకునే అవకాశం లభించింది.
మేడం, సౌడు ప్రాంతంలో ఎలా వేశాడు?
మునుపు చేను చుట్టూ పెద్ద గట్లున్నాయి. నేలలో ఈ కందకంలో చేపలను వేశారు. వరి, ఇతర పంటల సాగుకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాడు. పంట కాలంలో సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ అప్పుడు నీటి కొరత ఏర్పడితే చేపల పెంపకంలో సమస్యలు తప్పవు. దీనికోసం ఈ రైతు బోరు వేసి సోలార్ పంపు సెట్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెరువుల్లో పెరిగినంత వేగంగా కందకంలో చేపలు పెరగనప్పటికీ ఏడాదికి ఒక పంట చొప్పున తీయొచ్చు. వరి సాగులో కూడా సమస్యలు తగ్గి ఆదాయం ఆశాజీవకంగా మారాయి.
చేపల వల్ల వరి చేనుకి ఎట్లా లాభాలైతాయి మేడం?
సాగునీరు కొదవ లేనప్పుడు చేపలు పొలంలో కూడా తిరుగుతూ కలుపు తినేయడం వల్ల వరికి కలుపు సమస్య ఉండదు. పైగా పంటకు హాని కలిగించే క్రిమి కీటకాలను తినేస్తాయి, కనుక పురుగుల బెడద తగ్గుతుంది.
ఆ చేపలు ఎట్లుంటాయి మేడం?
తేనె చేప, 500 పిల్లలు, రాగండి, బొచ్చు, గడ్డి చేప వేగంగా పెరుగుతాయి. ఇవి ఎక్కువగా గడ్డినే తింటాయి.
మరి వరి చేను కూడా గడ్డే కదా మేడం, వరి చేను తినయా?
వీటికి ఆహారంగా కోడి పెంట, అజోలా, నూకలు, తౌడు, జీవన ఎరువులు వేయాలి. అప్పుడు వరి చేను తినదు.
మేడం గారు, మరి కూరగాయలు అన్నారు కదా, ఏ కూరగాయలు వేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయంటారు?
నీకు ఉన్న 3 ఎకరాలలో 1 ఎకరంలో టమాటా, మిరప, వంకాయ, సోర, బీర కూరగాయలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. కూరగాయల పంటలను డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం వలన నీటి ఆదాతో పాటు కలుపు తగ్గించుకోవడం జరుగుతుంది.
అదిగో డ్రిప్ అంటే ఏంది మేడం?
డ్రిప్ అనగా తెలుగులో సూక్ష్మ సేద్యం లేదా బిందు సేద్యం అని పిలుస్తారు. బిందు సేద్యం అనేది మొక్కల కాండాలకు, అంటే మట్టి ఉపరితలం లేదా నేరుగా కాండంపై కవాటాలు, గొట్టాలు, నాలికలు మరియు ఉద్గారినీల యొక్క నెట్వర్క్ ద్వారా నీరు బొట్టు బొట్లుగా కారేలా చేసి నీటిని మరియు ఎరువులను ఆదా చేసే ఒక సేద్యం పద్ధతి. ఈ పద్ధతి ద్వారా నీటిని, ఎరువులను ఒకేసారి పంటలకు వేయచ్చు.
జీవాల పెంపకంతో రైతులకు అదనపు లాభాలు వస్తాయంటారు కదా మేడం, నిజమేనా?
అవునే రాములమ్మ. ఉదాహరణకు మనం కోళ్ల పెంపకం తీసుకున్నట్లయితే 1/2 ఎకరం చుట్టూ కంచె వేసుకుని 9 అడుగుల ఎత్తు వరకు జాలి కట్టేసుకుని దాంట్లో 1 500 కోళ్లు పెంచుకుంటే ఆ కోళ్లు ఆ 1/2 ఎకరంలోనే తిరగడం వల్ల మనకు వచ్చే సౌకర్యం ఏంటంటే మొక్కల్లో ఉన్న పురుగు పుట్టలన్నిటినీ ఏరుకొని తింటాయి. ఈ విధంగా రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు సస్యరక్షణ సాయం చేస్తాయి.
మేడం, తేనెటీగలు అన్నారు కదా, అవి కుడతాయి కదా అమ్మ, మరి వాటిని ఎలా పెంచగలం?
మనం పెంచుకునే తేనెటీగలు వేరే ఉంటాయి. వాటికి ఏదైతే తెట్టెను అమర్చుకోవాలో దానికోసం రాజేంద్ర నగర్ లో మేనేజ్ సంస్థ శిక్షణ ఇస్తుంది. వారం శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్లే తెట్టెలను గాని తేనెటీగలను గాని ఇస్తారు.
అవునా మేడం? గట్లయితే మా ఊరిలో గా సాయిలు, గా రాజయ్య గడికాడ కూసోని పొద్దుపోక ముచ్చట పెడుతున్నారు. వాళ్లకు చెప్తా, మంచిగుంటది.
అవునే రాములమ్మ, చెప్తా.
వీటిని పెంచుకోవడానికి బాగా పూత పూసే పంటలు మన పొలంలో ఉండాలి. వర్షాధారంగా ఇవి పనికిరావు. బోరుబావుల కింద గాని, కొలువల కింద గాని ఎప్పుడూ సంవత్సరం పొడవునా దానికి పూత అందుబాటులో ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే తేనెటీగలు సాగు చేసుకోవాలి.
మేడం, తేనెటీగలు పెంచుకుంటే ఏం వస్తుంది?
1 ఎకరాకు 10 పెట్టెలు పడుతుంది. ఒక్కొక్క పెట్టెకు దాదాపు 4 నుండి 5 కిలోల తేనె వస్తుంది. సంవత్సరానికి దాదాపు 2-3 పంటలు తీసుకోవచ్చు. కాబట్టి మనం పంటల సాగుతో పాటు దానికి అదనంగా మనం పెట్టే ఖర్చు ఏమీ ఉండదు. మన పంటలతో వచ్చే ఆదాయంతో పాటు అదనంగా వీటి ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. అంతేకాకుండా మన పంటలకు ఫలదీకరణ కావాలి కాబట్టి, ఆడామగా మొక్కలను కలపాలి కాబట్టి అవి మనం కలపనక్కర్లేదు, ఆ తేనెటీగలే కలుపుతాయి. మనకు ఎక్కువ కాయలు కాస్తాయి, ఎక్కువగా పూత కూడా కాయలుగా తయారవుతాయి, దానివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది.
మేడం, మరి జెర్సీ పాలకును, దేశీ పాలకును తేడా ఉన్నట్టు ఈ తేనెకు, అడవి తేనెకు ఏమైనా తేడా ఉంటుందా?
తేనె నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. అవి కుడతాయి, ఇవి కుట్టవు, అంతే తేడా రాములమ్మ.
ఓ అవునా మేడం?
అవును రాములమ్మ. చూడు గంగమ్మ, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలను విశ్లేషిస్తే పెరట్లో కూరగాయలు, ఇంటి చుట్టూ కోళ్లు, కొట్టాల్లో పాడి పశువులు ఉన్న రైతులెవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదు. పంటలొక్కటే ఆధారమని భావించే రైతులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడే ఇవి జరిగాయి.
సరే మేడం, అర్థమైంది. ఈ విషయాలన్నీ చెప్పినందుకు సంతోషం. మేడం, నేను కూడా ఇక్కడే ఉండి సమగ్ర వ్యవసాయం చేసుకుంటాను.
మంచి నిర్ణయం తీసుకున్నావు గంగమ్మ. మేడం, మాకు సమగ్ర వ్యవసాయం గురించి ఇంత మంచిగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
ఈ విధంగా సమగ్ర వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం జరిగి సాగు ఖర్చు తగ్గుతుంది. అన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కుటుంబ అవసరాల కోసం మార్కెట్పై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. కాలం కలిసి రాకున్నా నష్టం నిలువుగా ముంచేసిన కృషిని వీడవు నీవు, మా కడుపు మార్చవు ఏనాడు. ఈ సంభాషణలో వ్యాఖ్యాతలు రాములమ్మగా హారిక, గంగమ్మగా సౌమ్య, వ్యవసాయ అధికారినిగా ప్రవళిక, వ్యవసాయ విస్తరణ అధికారినిగా సింధూజ. ధన్యవాదాలు. మరో చేను కబుర్లు కార్యక్రమంలో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక 30 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇక అమెరికాలో అయితే కరోనా వైరస్ 10 లక్షల మందికి పైగా సోకింది. ఇక 63,000 మందికి పైగా మృతి చెందారు. భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 35,000 పైగా ఉంది. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా భారత్ ను కబలిస్తుంది. రోగ నిరోధక శక్తి మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్ బాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడవచ్చంటున్నారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి, అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకుని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లలో విటమిన్ సి ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళు చిన్నపాటి అనారోగ్యాలను కూడా ఎదుర్కోలేరు. కాబట్టి మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ పుష్కలంగా లభించే కమలాఫలం, నిమ్మకాయ వంటి నిమ్మజాతి పండ్లను భాగం చేసుకోవడంతో పాటు పాలకూర, క్యాప్సికం వంటివి కూడా తీసుకోవాలి. అలాగే విటమిన్ సి పుష్కలంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. విటమిన్ B6 రోగ నిరోధక వ్యవస్థలో జరిగే జీవరసాయన ప్రతిచర్యలకు తోడ్పడుతూ ఆ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహకరిస్తుంది విటమిన్. కాబట్టి బయట ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్ B6 అధికంగా లభించే అరటి పండ్లు, బంగాళదుంపలు, చికెన్, చేపలు, శనగలు వంటి ఆహార పదార్థాలని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. విటమిన్ ఇ మన శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది బాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదం పప్పులు, పాలకూర, నట్స్ వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ ఏ ఈ విటమిన్ లోని యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి క్యారెట్స్, తర్బూజ, గుమ్మడికాయ, సొరకాయ వంటి విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలని తీసుకోవడం ఉత్తమం. విటమిన్ డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునో రెగ్యులేటరీ గుణాలు రోగ నిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, దాని రక్షణకు తోడ్పడతాయి. కాబట్టి ఈ విటమిన్ ను పొందడానికి ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల్లో ఓ అరగంట పాటు నిలబడాలి. అలాగే చేపలు, పాలు, పప్పులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ డి వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. వీటితో వైరస్ ను ఎదుర్కోవచ్చు. కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందని చెబుతున్నారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో పండ్లు, కూరగాయలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పుల్లటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ సీజన్ లో దొరికే నిమ్మ, బత్తాయి, కమలా పండ్లను అధికంగా తీసుకుంటే మంచిది. వీటితో పాటు బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడి, ఉసిరి తదితర పండ్లను కూడా తీసుకోవచ్చు. పెరుగులో పలు సూక్ష్మ పోషకాలుంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధికారక క్రిములను నశింపజేస్తాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇక పెరుగును రోజూ తీసుకుంటే అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రాసెస్డ్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్ల రసాలను కూడా పరిమితంగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ పానీయాలకు స్వస్తి చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్, మటన్, గుడ్లు లాంటి మాంసాహార పదార్థాలపై చాలా మందికి అనుమానాలున్నాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. వీటిని తినే ముందు బాగా శుభ్రం చేసుకుని పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. వేసవి కాబట్టి మాంసాహారాన్ని మితంగానే తీసుకోవాలి. చేపలు, పీతలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా పీతల్లో జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజు ఖచ్చితంగా 3-4 లీటర్ల నీరు తాగాలి. కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకండి. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఫ్యాట్ తీసుకోకూడదు. ఉప్పును మితంగా వాడండి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ వాడరాదు. చక్కెర పదార్థాలను కూడా తగ్గించండి. మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వైద్య నిపుణులు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వీటితో పాటు వంట చేయడానికి ముందు, తినే ముందు చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. రోజుకు 10 సార్లైన చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రతను కూడా పాటించాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని కాని, చేతి రుమాలను కాని ముఖానికి అడ్డంగా పెట్టుకోవాలి. భౌతిక దూరం కూడా పాటిస్తేనే కరోనా లాంటి మహమ్మారులను నియంత్రించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే, మనకు ఆరోగ్యాన్నిచ్చే పోషక భరిత పదార్థాలేంటో తెలుసుకున్నారుగా? మరి మీరు కూడా వీటిని మీ ఫుడ్ మెనూలో భాగం చేసుకోండి. కరోనాకు దూరంగా ఉండండి. మన దేశంలో చాలా మంది రోజుకు ఒకే కూర వండుకుంటారు. చాలా మంది పెరుగు, మజ్జిగ లాంటివి తిననే తినరు. పచ్చళ్లతో సరిపెట్టుకునేవారు కూడా ఉంటారు. అదే విదేశాల్లోనైతే దాదాపు 5-6 రకాల రెసిపీలు రెడీగా ఉంటాయి. వాటికి తోడు సూపులు, సలాడ్లు, బోలెడు. అంటే మనం రోజు పూర్తి స్థాయి పోషకాహారం తినట్లేదనే అర్థం. ఒకవేళ తిన్నామన్నా అలాంటి పరిస్థితులు మనకు ఉండవు. దేశంలో ప్రముఖ డాక్టర్ 3 రోజుల డైట్ ప్లాన్ ప్రజలకు సూచించారు. ఇది పాటిస్తే బాడీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందని, ఎలాంటి వైరస్ తోనైనా అది పోరాడగలదని ఆయన చెప్పారు. 3 రోజులు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. 1వ రోజు ద్రవ ఆహారం. 1వ రోజున ద్రవ ఆహారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే నీరు లేదా పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా అంటే దానికి ఓ లెక్క ఉంది. మనం 50 కేజీల బరువు ఉంటే 5 గ్లాసుల నీరు లేదా జ్యూస్ తీసుకోవాలి. ఒకవేళ 70 కేజీలు ఉంటే 7 గ్లాసులు, 65 కేజీలు ఉంటే 6.5 గ్లాసులు తీసుకోవాలి. ఈ ద్రవ ఆహారంలో ఎక్కువగా పుల్లటి పండ్ల రసాలు అంటే ఆరెంజ్, పైనాపిల్, నిమ్మరసం, బత్తాయి, పుచ్చకాయ వంటివి ఉండాలన్నమాట. వీటితో పాటు ఎన్ని గ్లాసుల జ్యూస్ తీసుకుంటున్నారో ఇంకో అన్ని గ్లాసుల కొబ్బరి బోండం నీళ్లు కూడా తాగాలి. రెండో రోజు ద్రవ ఆహారం. దీనికి ఫార్ములా మనిషి బరువు బై 20, అంటే బరువు 50 కేజీలు ఉంటే 2.5 గ్లాసులు. ఇందులో ఫార్ములా ప్రకారం ఎన్ని గ్లాసుల జ్యూస్ తీసుకుంటారో అన్ని గ్లాసుల కొబ్బరి బోండం నీళ్లు కూడా తాగాలి. వాటితో పాటు టమాటా దోసకాయ జ్యూస్ కూడా తాగాలి. ఈ టమాటా దోసకాయ ఏమాత్రం తీసుకోవాలంటే దానికి మరో ఫార్ములా ఉంది. మనిషి బరువు ఇంటూ 5, అంటే మనిషి బరువు 50 కేజీలు అయితే 50 × 5 250 గ్రాములు టమాటా దోసకాయ రెండు కలిపి పరిమాణం మాత్రం తగ్గకుండా తీసుకోవాలి. మూడో రోజు ఘన ఆహారం. మూడో రోజు మొదటి 2 రోజుల ఆహారాన్ని తీసుకుంటూ, అంటే జ్యూస్ కొబ్బరి నీళ్లు టమాటాలు దోసకాయ జ్యూస్ తీసుకుంటూనే అదనంగా రాత్రి వేళ ఇంట్లో వండే ఆహారం తినాలి. అయితే మూడో రోజు గ్లాసుల ఫార్ములా మారుతుంది, అంటే జ్యూస్ కోసం శరీర బరువు బై 30 గ్లాసులు ఉండాలి. అంటే బరువు 60 కేజీలు ఉంటే 60/30 2 గ్లాసులు, అలాగే శరీర బరువు బై 30 గ్లాసుల బరువు బోండం నీళ్లు ఉండాలి. టమాటాలు దోసకాయల ఫార్ములా మారదు. ఇలా 3 రోజులు చేస్తే శరీరంలోని ఎలాంటి వైరస్ అయినా చచ్చిపోతుందని డాక్టర్లు తెలిపారు. ఆ వైరస్ ఎంత బలమైనదైనా, ఎంత కరోనా లాంటిదైనా ఖచ్చితంగా పోతుందని డాక్టర్ వివరించారు. అయితే ఇందుకు శాస్త్రీయమైన ఆధారం ఏదీ లేదు, కాని చెప్పింది డాక్టర్ కాబట్టి ఇటువంటి ఆహార నియమాలను పాటించి మన రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, శనగ పంటకు ఏ తెగులు ఎక్కువగా సోకుతుంది? ఏ ఎర్ర తెగులు, బి ఎండు తెగులు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి ఎండు తెగులు. గత వారం రెండో ప్రశ్న, దేశవాళీ రకాల విత్తన మోతాదు ఎంత? ఏ 25 నుండి 30 కిలోలు, బి 16 నుండి 18 కిలోలు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 25 నుండి 30 కిలోలు. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకర్పేట. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, రామాపురం. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, సమగ్ర వ్యవసాయానికి మరొక పేరు ఏమిటి? ఏ మిశ్రమ వ్యవసాయం, బి సేంద్రియ వ్యవసాయం. ప్రశ్న మరొకసారి, సమగ్ర వ్యవసాయానికి మరొక పేరు ఏమిటి? ఏ మిశ్రమ వ్యవసాయం, బి సేంద్రియ వ్యవసాయం. ఈ వారం రెండో ప్రశ్న, తేనెటీగల పెంపకంలో సంవత్సరానికి దాదాపు ఎన్ని పంటలు తీయవచ్చు? ఏ 1 పంట, బి 2 నుండి 3 పంటలు. ప్రశ్న మరొకసారి, తేనెటీగల పెంపకంలో సంవత్సరానికి దాదాపు ఎన్ని పంటలు తీయవచ్చు? ఏ 1 పంట, బి 2 నుండి 3 పంటలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్, మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.